Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత సౌందర్యలహరిలోని శ్లోకాలతో మీ ముందుకు రావడం జరుగుతోంది. మనం సౌందర్యలహరిలోని చతుర్భి శ్రీకంఠై అన్న శ్లోకం యొక్క వివరణని కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొంత శ్రీచక్రం గురించి అవగాహనని చేసుకుందాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదలకళాశ్రత్రివలయత్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. శ్రీచక్రంలో ఉన్నటువంటి, శ్రీచక్రం యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి బిందువు ఏదైతే ఉందో ఆ బిందువునే తన నివాసంగా, తన స్థానంగా, తన ఆసనంగా చేసుకుని కొలువై ఉన్నటువంటి అమ్మవారిని ప్రస్తుతిస్తూ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని, ఆ శ్రీచక్రాన్ని ఉదహరించారు, దాని యొక్క స్వరూపాన్ని తెలియజేశారు శ్రీ శంకరులు. ఈ శ్లోకానికి ముందర ఉన్న రెండు శ్లోకాలలోనూ, అంటే మహీం మూలాధారే సుధాధారాసారైహి అన్న రెండు శ్లోకాలలోనూ, ఒక యోగి తన యోగ సాధన ద్వారా మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని ఏ విధంగా అయితే జాగృతం చేసి సహస్రారం ద్వారా తీసుకుని వచ్చి సహస్రార కమలంలో ఉన్నటువంటి చంద్రుడు అమృతధారలు స్రవించగా ఆ యోగి శరీరం సమస్తం అమృతమయమై ఏ విధంగా అయితే జీవన్ముక్తుడవుతాడో ఆ ప్రక్రియని సూచించారు ఆ ముందు రెండు శ్లోకాల్లోనూ శంకరులు. దానిని అంతర్యాగం అని పిలుస్తారు. అయితే ఏ విధంగానైతే ప్రతి దేహంలోనూ కుండలినీ శక్తిగా కొలువై ఉందో అమ్మవారు, అదేవిధంగా శ్రీచక్రంలో బిందు రూపంలో బిందువునే ఆసనంగా చేసుకుని పరమశివుడే బిందువు కాగా ఆ బిందువునే ఆసనంగా చేసుకుని లేదా నివాసంగా చేసుకుని ఏ విధంగా అయితే అమ్మవారు కొలువై ఉందో ఆ తీరుని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు శ్రీ శంకరులు. మనం ఈ శ్లోకం యొక్క వివరణని కొంతవరకు తెలుసుకుని ఉన్నాం. దాని ద్వారా మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే, నలుగురు శ్రీకంఠులు, అదేవిధంగా ఐదుగురు శివయువతులు, అంటే శ్రీచక్రంలో ఊర్ధ్వముఖంగా, అంటే పై వైపుకి ఉన్నటువంటి నాలుగు త్రికోణాలని శివ త్రికోణాలు లేదా శివచక్రాలని, అదేవిధంగా ఐదు త్రికోణాలు ఏవైతే ఉన్నాయో అధోముఖంగా ఉన్నటువంటి, అంటే కిందకి ఉన్నటువంటి, కిందకి ముఖం ఉన్నటువంటి అధోముఖంగా ఉన్నటువంటి ఐదు త్రికోణాలని శక్తి త్రికోణాలని అంటారని, ఈ శక్తి శివ చక్రాల యొక్క మేళవింపు ద్వారా ఏర్పడినటువంటి త్రికోణాలు మొత్తాన్ని లెక్కబెడితే అవి 43 వస్తాయి. ఈ 43 బిందువుతో కలుపుకుంటే చతుశ్చత్వారింశత్ అని శంకరులు సూచించారు. చతుశ్చత్వారింశత్ అంటే 44. కాబట్టి 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు, వీటి మేళవింపు వలన ఏర్పడినటువంటి 44, వాటిని చతుశ్చత్వారింశత్ అని, వాటికి చుట్టూ ఉన్నటువంటి అష్టదళ పద్మం, అదేవిధంగా దానికి చుట్టూ, ఆ అష్టదళ పద్మానికి చుట్టూ ఉన్నటువంటి షోడశదళ పద్మం, దానికి వెలుపల ఉన్నటువంటి 3 రేఖలు, మరియు దానికి వెలుపల ఉన్నటువంటి భూపురం, ప్రాకారంగా ఉన్నటువంటి భూపురం, ఇది మొత్తం శ్రీచక్రం యొక్క స్వరూపం. మీరు ఒకవేళ శ్రీచక్రాన్ని కనుక చూసినట్లయితే, శ్రీచక్రం యొక్క స్వరూపం కేవలం రేఖామాత్రంగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చాలా సులభంగా అర్థం కావడానికి నేను శ్రీచక్రం యొక్క ఈ చిత్రాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఊర్ధ్వముఖంగా నాలుగు త్రికోణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అధోముఖంగా కూడా నాలుగు త్రికోణాలు, ఒకటి రెండు మూడు, మళ్ళీ లోపల వైపు రెండు త్రికోణాలు, అలా ఆ చివరి త్రికోణంలో బిందువు కనిపిస్తోంది. కాబట్టి కేవలం రేఖామాత్రంగా ఉన్నటువంటి శ్రీచక్రం యొక్క చిత్రపటం ఇది. ఈ విధంగా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి నాలుగు త్రికోణాల, అధోముఖంగా ఉన్నటువంటి ఐదు త్రికోణాల యొక్క కలయిక దాని యొక్క మేళవింపు. అంటే ఇక్కడ ఈ శ్రీచక్రాన్ని ఈ విధంగా రచించడంలో పరమార్థం ఏమిటంటే, శివుడు శక్తి ఈ రెండూ కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివశక్తుల యొక్క మేళవింపు ద్వారానే ఏదైనా సాధ్యం అని తెలియజేయడానికే ఇక్కడ ఈ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి నాలుగు త్రికోణాలకి శివచక్రాలని, అధోముఖంగా ఉన్నటువంటి ఐదు త్రికోణాలకి శక్తి చక్రాలని పేరు పెట్టి వాటిని మేళవించడం ద్వారా ఎన్నో త్రికోణాల మాలికల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. అయితే ఆ త్రికోణాల మాలికలు అంత స్పష్టంగా ఈ చిత్రపటంలో మనకి తెలియకపోవచ్చు. కానీ ఇంకొక పటాన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇంకా ఆ త్రికోణాల మాలిక అన్నది ఏ విధంగా ఏర్పడుతోందన్నది బాగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పసుపచ్చటి త్రికోణం ఉంది, అది అధోముఖంగా ఉంది. అధోముఖంగా ఉన్నటువంటి ఈ పసుపచ్చ త్రికోణంలో ఒక బిందువు ఉంది, ఆ బిందువే పరమశివుడు లేదా శంభుడు. ఈ శ్లోకంలో కూడా ప్రభిన్నాభిహి శంభోః అని ఉటంకించారు శంకరులు. అంటే బిందు స్వరూపంగా సత్స్వరూపుడిగా ఉన్నటువంటి ఈ శంభుడు ఎవరైతే ఉన్నారో, ఆ శంభుడు కంటే భిన్నంగా ఉన్నటువంటి ఈ మొత్తం త్రికోణాలన్నింటి చేత, ఈ ఆవరణల చేత పరిపూర్ణమైంది శ్రీచక్రం అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ బిందువు పరమశివుడైతే, ఆ పరమశివుణ్ణే పర్యంకంగా చేసుకుని అమ్మవారు కొలువై ఉంది కాబట్టి అమ్మవారిని బైందవాసనాసీన, అంటే బైందవమైనటువంటి ఆసనముపై ఆసీనురాలై ఉన్నటువంటి అమ్మవారు బైందవాసనాసీన అని లలితా సహస్రంలో ఆమె ఉదహరింపబడ్డారు. అయితే ఆ బిందువుకి చుట్టూ ఒక పసుపచ్చటి త్రికోణం, ఆ త్రికోణం చుట్టూ మళ్ళా ఎనిమిది కోణాలున్నటువంటి త్రికోణాలు ఉన్నటువంటి ఒక త్రికోణ మాలిక, మళ్ళీ పది త్రికోణాల మాలిక, తిరిగి ఇంకొక పది త్రికోణాల మాలిక, తిరిగి ఇంకొక పద్నాలుగు త్రికోణాల మాలిక, ఈ ఎరుపు రంగులో కనిపిస్తున్నటువంటి ఎనిమిది దళాలతో కూడిన అష్టదళ పద్మం, అదేవిధంగా పసుపు రంగులో కనిపిస్తున్నటువంటి పదహారు దళాలతో కూడినటువంటి షోడశ దళ పద్మం, అదేవిధంగా ఇక్కడ రేఖలు, మూడు రేఖలు స్పష్టంగా లేకపోయినప్పటికీ ఇక్కడ మూడు రేఖలు, తర్వాత ప్రాకారంగా ఏర్పడినటువంటి భూపురత్రయం, ద్వారాలతో కూడినటువంటి ఈ భూపురం, ఈ విధంగా శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రానికి మధ్య భాగంలో కొలువై ఉంది అమ్మవారు. ఈ అమ్మవారే ఈ త్రికోణాల రూపంలో, త్రికోణ మాలికల రూపంలో అష్టదళ పద్మంగా, షోడశదళ పద్మంగా, భూపురంగా ఇలాగ రూపాంతరం చెందింది అని వర్ణిస్తారు. ఈ శ్రీచక్రంలో ఎంతోమంది యోగినులు, సంప్రదాయ యోగినులు, కులోత్తీర్ణ యోగినులు, గుహ్యతమ యోగినులు, గుహ్య యోగినులు, అదేవిధంగా సూర్యచంద్రాది దేవతలు, ఇంద్ర, యమ, వరుణ, అగ్ని, ఈశాన అటువంటి అష్టదిక్పాలకులు, అదేవిధంగా సృష్టి స్థితి సంహారకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళందరూ కూడా ఈ శ్రీచక్రంలో కొలువై ఉన్నారు. కాబట్టే ఈ శ్రీచక్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ధూపదీప నైవేద్యాలతోటి నిత్యం నిరంతరం ఆరాధించాలి. ఈ భూపురంలో ఉన్నటువంటి అణిమాది అష్టసిద్ధుల్ని ఆరాధించినాడు. ఆ అణిమాది అష్టసిద్ధులు ఎవరైతే ఆరాధిస్తారో ఆ పురుషుడికి వశమవుతాయని, అదేవిధంగా ఒక్కొక్క ఆవరణలో ఉన్నటువంటి యోగినుల్ని ఆరాధించడం ద్వారా వివిధ రకాల శక్తుల్ని పొందవచ్చని, ఈ విధంగా దేవీ ఆరాధన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో శ్రీచక్రాన్ని చాలా చక్కగా వర్ణిస్తున్నారు. కాబట్టి ఈ వివిధ సంప్రదాయాల్లో వివిధ రకాలైనటువంటి దేవీ ఆరాధన అర్చనా పద్ధతుల్లో ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణల్లోనూ ఎంతోమంది దేవతలు కొలువై ఉన్నారని, ఆ దేవతల్ని ఆరాధించినాడు ఎన్నో రకరకాలైనటువంటి ఐహికమైనటువంటి లాభాలు కలుగుతాయని మన తంత్ర గ్రంథాల్లో తెలియవస్తుంది. అయితే కేవలం ఐహికమైనటువంటి లాభాలను మాత్రమే ఈ యంత్రం ఇచ్చేటట్లయితే ఈ యంత్రానికి చక్రరాజమని, ఈ యంత్రంలో కొలువై ఉన్నటువంటి అమ్మవారిని శ్రీచక్రరాజ సింహాసనేశ్వరిగాను అభివర్ణించకపోదురేమో పండితులు మహర్షులు. కానీ ఈ యంత్రం ఎంతో అత్యద్భుతమైనటువంటిది. ఐహికమైనటువంటి లాభాలనే కాక పారమార్థికమైనటువంటి తత్వాన్ని కూడా ఈ యంత్రమే వర్ణిస్తోంది, వివరిస్తోంది. ఇంతకు ముందర ఎపిసోడ్లో మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం, అసలు యంత్రం అంటే ఏమిటి అన్న ప్రశ్న రాగా, యంత్రం అన్నది ఒక కోడెడ్ మెసేజ్ లాంటిదని, ఏ విధంగానైతే ఒక రహస్యమయమైనటువంటి సమాచారాన్ని అందించాలంటే సైనికులు ఒక శిబిరం నుంచి ఇంకొక శిబిరానికి ఏ విధంగా అయితే కోడెడ్ మెసేజెస్ను పంపించుకుంటారో, అదేవిధంగా మన మహర్షులు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు తరతరాలుగా జీవించకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏ పారమార్థికమైనటువంటి తత్వాన్ని దేన్నైతే వాళ్ళు అర్థం చేసుకున్నారో దానిని ఈ బిందువుగా త్రికోణ రూపంలో, త్రిభుజ చతుర్భుజ రూపంలో, అదేవిధంగా పద్మాల రూపంలో ఈ విధంగా ఒక చిత్రపటాన్ని అందించడం ద్వారా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆ అర్థం ఏమై ఉంటుంది అన్నది మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు మనం శ్రీచక్రం పారమార్థికంగా ఏ విధంగా ఉపయోగిస్తుంది అన్న విషయాన్ని నేర్చుకోబోతున్నాం. అది ఏమిటంటే, బిందువు అన్నది ఏదైతే ఉందో ఆ బిందువుని పరమశివుడు అంటారని ఇంతకు ముందర నేను తెలియజేస్తున్నాను. పరమశివుడు, పరమశివుడి యొక్క తత్వం ఏమిటి, పరమశివుడి యొక్క స్వరూపం ఏమిటి అంటే సత్స్వరూపమే. సత్ పరమశివుడు. సత్ అంటే ఏమిటి, ఉనికి అంటే ఏదైతే ఈ సృష్టికి మూలంగా లేదా ఈ సృష్టిలో పరమార్థంగా నిత్యం నిరంతరం నిలిచిపోయే ఒక పదార్థంగా ఏదైతే ఉందో దానినే సత్ అని అనవచ్చు. అంటే ఎప్పుడూ ప్రమాదం వాటిల్లనటువంటి ఉనికి కలిగినటువంటి పదార్థాన్ని సత్ అనవచ్చు. అదే పరమశివుడు, అదే ఇక్కడ శ్రీచక్రంలో బిందువుగా తెలియజేయబడుతోంది. శివుడు బిందువుగా తెలియజేయబడుతున్నాడు. ఆ బిందువులో ఉన్నటువంటిది, కొలువై ఉన్నటువంటిది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి అంటే చిదానంద స్వరూపిణి. చిత్ అంటే తెలివి అని అర్థం. అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. తెలియుట లేకపోతే జ్ఞానము అని అర్థం చేసుకోవచ్చు. అదే అమ్మవారు. ఆ అమ్మవారి చుట్టూ ఊర్ధ్వముఖంగా 4 త్రికోణాలు, అధోముఖంగా 5 త్రికోణాలు ఉన్నాయి. ఈ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి 4 త్రికోణాలని శివచక్రాలని, అధోముఖంగా ఉన్నటువంటి 5 త్రికోణాలని శక్తి చక్రాలని అన్నారు. అయితే వీటిని ప్రతీకాత్మకంగానే తెలియజేశారు. అంటే ఈ 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు వేటికో ప్రతీకలు. వేటికి ప్రతీకలు అని మనం ఒకసారి తంత్రగ్రంథాలని మనం తిప్పి లోతుగా వాటిని అధ్యయనం చేస్తే అర్థమయ్యే విషయం ఏమిటంటే, మన దేహంలో ఉన్నటువంటి 9 ముఖ్యమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే 4 శివచక్రాలుగాను, 5 శక్తి చక్రాలుగాను తెలియజేయబడుతోంది పండితుల ద్వారా. ప్రతి ప్రాణి దేహంలోనూ చర్మము, రక్తము, మాంసము, అదేవిధంగా మేదస్సు ఎముకలు ఈ ఐదు చాలా ముఖ్యమైనటువంటి పదార్థాలు. వీటితోటి శరీరం ఏర్పడుతుంది. ఈ ఐదు పదార్థాలని శక్తి చక్రాలు తెలియజేస్తున్నాయి. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి ఐదు శక్తి చక్రాలు, ప్రాణి దేహంలో ఉన్నటువంటి చర్మము, మాంసము, రక్తము, మేదస్సు, ఎముకలు మాత్రమే. అదేవిధంగా ప్రతి ప్రాణి యొక్క దేహంలోనూ పునరుత్పత్తికి సంబంధించినటువంటి శుక్లకణాలు లేదా శుక్రకణాలు, అదేవిధంగా ప్రాణము, అదేవిధంగా జీవుడు, మజ్జ, ఈ నాలుగు ఉంటాయి. ఈ తొమ్మిది పదార్థాలతోటే ప్రతి ప్రాణి యొక్క దేహము ఏర్పడుతోంది. కాబట్టి ప్రతి ప్రాణి యొక్క శరీరానికి అవసరమైనటువంటి ఈ మూల ముఖ్యమైన పదార్థాలు, ఈ తొమ్మిది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవే శ్రీచక్రంలో నాలుగు శివచక్రాలు, ఐదు శక్తి చక్రాలు అని మహర్షులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విధంగా మానవ దేహంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలే శ్రీచక్రంలో ఉన్న చక్రాలు లేదా త్రికోణాలు అని అనడంలో గల ఆంతర్యం ఏమిటి, మహర్షుల యొక్క ఆంతర్యం ఏమిటి అని ఒకసారి మనం విమర్శించుకుంటే, ఏ విధంగానైతే ఈ తొమ్మిది చక్రాల మధ్యన బిందువు ఉండి సత్స్వరూపుడైనటువంటి శివుడుగా పేర్కొన్నటువంటి బిందువు ఉండి, ఆ బిందువునే స్థానంగా చేసుకుని చిత్స్వరూపిణి లేదా చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఏ విధంగా కొలువై ఉందో, అదేవిధంగా రక్తము, చర్మము, మాంసము, ఎముకలు, మజ్జ, మేదస్సు, శుక్లము, ప్రాణము, జీవుడు కలిగినటువంటి ఈ దేహంలో అమ్మవారు మధ్యలో ఉంది, చైతన్య స్వరూపిణిగా అమ్మవారు కొలువై ఉంది, అక్కడే సత్స్వరూపుడైనటువంటి అయ్యవారు శివుడు, అక్కడే అమ్మవారు. అంటే ఈ దేహంలోనే పరమేశ్వరులు ఇద్దరు కూడా, శివ కామేశ్వరులు ఇద్దరు కూడా కొలువై ఉన్నారు, అమ్మవారు ఈ దేహంలోనే ఉంది అని తెలియజేయటమే మహర్షుల యొక్క ఆంతర్యం. అందుకనే ఒక శ్రీచక్రాన్ని రచించి నాలుగు శివచక్రాలని, ఐదు శక్తి చక్రాలని, నాలుగు శివచక్రాలని ఊర్ధముఖంగా, ఐదు శక్తి చక్రాలని అధోముఖంగా రచించి అవి ఏ విధంగా అయితే విస్తరిస్తూ ఉన్నాయో అదేవిధంగా ఈ దేహం కూడా విస్తరిస్తోంది, అభివృద్ధి చెందుతోంది. ఈ దేహాన్ని ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో మనం శ్రీచక్రాన్ని ఆరాధిస్తామో, పూజిస్తామో, ధూప దీప నైవేద్యాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్య నిరంతరం శ్రీచక్రాన్ని కొలుస్తామో, ఆ శ్రీచక్రం ఈ దేహమే కానీ మరొకటి కాదు. కాబట్టి అమ్మవారి పవిత్రమైనటువంటి అమ్మవారికి నివాసంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని కూడా అంత భక్తితోటి, అంత శ్రద్ధతోటి పరిరక్షించుకోవాలి అన్న ఒక సందేశాన్ని మహర్షులు మనకి తెలియజేయడానికి మాత్రమే ఈ శ్రీచక్ర రచనని చేసి, ఈ శ్రీచక్రంలో ఇన్ని రకరకాలైనటువంటి ఈ తొమ్మిది చక్రాలని, ఆ తొమ్మిది చక్రాల చుట్టూ మళ్ళీ పద్మాలని, రేఖలని, త్రివలయాలని, భూపురాన్ని, వీటన్నింటినీ నిర్మించి వీటన్నింటిలో కూడా దేవతలు ఉన్నారు, అష్టదిక్పాలకులు కొలువై ఉన్నారు, సూర్య, చంద్ర, అగ్ని, యమ, వరుణ, అలా ఈ విధమైనటువంటి దేవతలందరూ ఈ శ్రీచక్రంలో ఉన్నారు అని ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ దేహమే సమస్త శక్తులకి, సమస్తమైన దేవతలకి ఆధారమై ఉంది, కొలువుగా ఈ దేహమే ఉంది. ఈ దేహంలో మధ్య భాగంలో అమ్మవారే కొలువై ఉన్నారు. ఆ అమ్మవారు ఎవరో కాదు, చైతన్య స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సాక్షాత్తు అమ్మవారు. అంటే మనం ఇక్కడ జ్ఞానం అంటే రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉండవచ్చు, కానీ శుద్ధమైనటువంటి జ్ఞానంగా ఏదైతే ఉందో అది అమ్మవారుగా ఉంది. ఆ అమ్మవారు మన దేహంలోనే ఉంది. ఆ చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క రూపాంతరమే రక్తంగా, మాంసంగా, ఎముకలుగా, మజ్జగా, మేదస్సుగా, జీవుడుగా, ప్రాణంగా ఏర్పడి ఈ స్థూలమైనటువంటి దేహంగా కనిపిస్తోంది. కాబట్టి శ్రీచక్రాన్ని పూజించడాన్ని అలవాటు చేసుకున్నటువంటి మీరు ఈ శ్రీచక్రం ప్రతీకాత్మకంగా దేహం మాత్రమే అని గుర్తించి ఈ దేహాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పరిరక్షించుకుని ఈ దేహాన్ని చివరిదాకా ఈ దేహాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ఏం చేయాలంటే జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి అని తెలుసుకోవడానికి ఈ దేహాన్ని ఉపయోగించుకోవడం ద్వారా నిజమైన శ్రీచక్రం యొక్క అర్చన జరుగుతుంది అని మన మహర్షులు తెలియజేస్తున్నారు. కాబట్టే శ్రీచక్రంలో ఉన్నటువంటి 4 శివచక్రాలు 5 శక్తి చక్రాలు మన దేహంలో ఉన్నటువంటి పదార్థాలే అని చెప్పడం జరిగింది. అయితే సూక్ష్మ రీతిలో ప్రతి దేహము శ్రీచక్రమే అని ఏ విధంగా అయితే చెప్పబడుతోందో అదేవిధంగా స్థూలంగా చూస్తే ఈ శ్రీచక్రం ప్రతీకాత్మకంగా బ్రహ్మాండానికి సూచన అని తెలియజేస్తున్నారు మన మహర్షులు. అంటే స్థూలంగా చూసినట్లయితే శ్రీచక్రం బ్రహ్మాండం యొక్క నమూనా, ఈ సమస్త సృష్టి యొక్క నమూనా అని ఒక పక్క తెలియజేస్తూ సూక్ష్మంగా పరిశీలించినట్లయితే ఈ శ్రీచక్రం ఈ దేహానికే ఒక నమూనా అని తెలియజేస్తున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏది ఏ శ్రీచక్రం దేహాన్ని తెలియజేస్తోందో అదే శ్రీచక్రం బ్రహ్మాండంగా కూడా ఏ విధంగా మనకి అనుకోవడానికి సాధ్యపడుతుంది అని మనకి ప్రశ్న రావచ్చు. అంటే ఇక్కడ మహర్షులు శ్రీచక్రం ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే ఏదైతే బ్రహ్మాండంలో ఉందో అదే ఈ దేహంలో ఉంది. బ్రహ్మాండం సృష్టింపబడటానికి, ఈ బ్రహ్మాండం యొక్క స్థితి జరగడానికి ఏదైతే ఉపకరిస్తోందో, ఏ పదార్థమైతే ఉపకరిస్తోందో అదే పదార్థం ఈ దేహం నడవటానికి కూడా ఉపయోగిస్తోంది. అదేవిధంగా ఈ దేహంలో ఏ పదార్థం అయితే ఉందో అదే పదార్థం బ్రహ్మాండంలో కూడా ఉంది అని తెలియజేయడానికి మాత్రమే ఈ శ్రీచక్రాన్ని బ్రహ్మాండంగాను అదేవిధంగా దేహంగాను కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి శ్రీచక్రాన్ని కేవలం భౌతికంగా ఏదో ఇది ఒక మనకు అర్థం కానటువంటి ఒక బిందువు, కొన్ని త్రిభుజాలు, 1, 2, 3 పద్మాలు, కొన్ని వలయాలు ఉన్నాయి, ఇదేదో మనకు అర్థం కానటువంటి విషయం, ఈ శ్రీచక్రానికి పూజ చేసి ఏదో బొట్టు పెట్టి పసుపుతోటో అక్షంతలతోటో పూజ చేసి దీనికి నైవేద్యం సమర్పించేస్తే చాలు మన పని అయిపోయింది అని అనుకోకుండా ఈ శ్రీచక్రం వెనకాల ఏమిటి ఉంది అని మనం ఒకవేళ దీన్ని పరిశీలించినట్లయితే శ్రీచక్రం ప్రతీకాత్మకంగా దేహమే, మానవ దేహమే లేదా ఒక ప్రాణి దేహమే శ్రీచక్రం. అదేవిధంగా ఈ సమస్త సృష్టి ఏదైతే ఉందో దానికి ఒక ప్రతీకాత్మకమైనటువంటి చిత్రపటం మాత్రమే ఈ శ్రీచక్రం అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సమస్తమైనటువంటి బ్రహ్మాండము ఈ శ్రీచక్రంలో ఏ విధంగా తెలియజేయబడుతోంది, ఈ శ్రీచక్రంగా ఏ విధంగా తెలియజేయబడుతోంది అన్న విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.
ఏదో పనిపై ఏగేవానికి ఏదో పనిపై ఏగేవానికి ఈ విద్య ఇచ్చి నన్ను కరుణించితి బతకాయి
Disclaimer. The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.